అస్ట్రాలజీలో మనం తులారాశి గురించి చెప్పుకుంటున్నాం. తులారాశి స్పెషల్ ఏంటంటే మనిషి సంసార బంధంలో చిక్కుకున్నవాడిని బయటపడేస్తుంది. తులారాశి యొక్క స్పెషల్ ఏంటంటే మాయ నుంచి బయటపడే విధంగా సాధనా విధానాలన్నీ కూడా తులారాశిలో ఉన్నాయి. తుల అంటేనే బ్యాలెన్స్, ఎక్స్ట్రీమిటీస్ కాదనమాట, రైట్ కాదు లెఫ్ట్ కాదు, మధ్య మార్గం, కృష్ణ పక్షం అలాగే శుక్లపక్షం, కృష్ణగతి శుక్లగతి అని ఉంటుంది భగవద్గీతలో. ఇది కాదు అది కాదు అంటే శుక్లగతిలో వెళ్ళిపోతే వాడు ఇంకా పునరావృత్తి జన్మరహిత స్థితి ఏదైతే ఉందో, పునరావృత్తి అంటే మళ్ళీ రావడం అనేది లేకుండా వెళ్ళిపోతాడు అని చెప్తారు. కృష్ణపక్షం అంటే మళ్ళీ వచ్చి పోతాడు అంట. ఒక పద్ధతిలో వెళ్తేనేమో ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతాడు, మళ్ళీ భూమి మీద కొట్టకూడదు. ఇంకో రకంగా వెళ్తే మళ్ళీ మళ్ళీ గుర్తుంటుంది. ఒకటేమో శుక్ల మార్గము, ఇంకోటి కృష్ణ మార్గము, ఒకటి దేవయానము, ఇంకోటి పితృయానము. ఈ రెండు కాకుండా మధ్యలో ఒకటి ఉంది, అదేంటంటే అవసరం వచ్చినప్పుడు కొడతారు వాళ్ళు. మహాత్ములందరూ కూడా దేహాన్ని వదిలేసి ఎక్కడికి పారిపోరు. దేహం వదిలేశారంటే అర్థం ఇంతకంటే ఎక్కువ గట్టి పని చేయాలంటే, ఇంకా పెద్ద పని చేయాలంటే, ఇంకా బరువు బాధ్యతలు పెరిగి ఇంకా ఎక్కువ లోకాల్లో వేరే చోట చోట పని చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ యుక్తేశ్వరగిరి గారు చెప్తారు, ఆయన శరీరం వదిలేసినప్పుడు వాళ్ళ శిష్యుడు ముఖ్య శిష్యుడు అమెరికాలో ఉన్నాడు ఆయన యోగానంద గారు. అప్పుడు ఆయన వచ్చి నా గురుదేవ నాకు నీ దర్శనం ఎవరంటే వచ్చి కనిపించి ఆయన కౌగిలించుకుని గట్టిగా చూసుకో నేను ఫ్లెష్ అండ్ బ్లడ్తోనే ఉన్నాను అని ఆయన ముక్కు చూడమంటాడు. చూసిన తర్వాత చెప్తాడు నాకు ఇంకా వేరే గోళాలు ఉన్నాయి, వేరే లోకాలు ఉన్నాయి, అక్కడ పనిచేయాలి నేను, అందుకని ఈ శరీరం వదిలేశాను అని చెప్తారు. అలాగా ఈ శరీరం వదిలేసినా కూడా ఆ లోకాల్లో పనిచేస్తున్నా కూడా వాళ్ళు అన్ని చోట్ల ఉండగలరు కాబట్టి భూమి మీద కూడా వాళ్ళ వాళ్ళ శిష్యుల్ని వాళ్ళ వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరించడానికి పనిచేస్తూనే ఉంటారు. అందుకని ఫిజికల్ బాడీ ఉంటే ఏంటంటే ఏదో సమయంలో మళ్ళీ ఫిజికల్ బాడీలో దూరాలు కాసేపైన అప్పుడు పని కాస్త ఆటంకం వస్తుంది ఆకాశంలో, ఆ తర్వాత మళ్ళీ ఇదివరకుట్లాగా శరీరం నుంచి బయటకు వచ్చేసి ఎక్కడెక్కడ పనులు చేసుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. మనం ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చినట్టుగా వాళ్ళు వేరే పనులు చూసుకుని ఆ శరీరంలో దూరుతారు. ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా శరీరమే వదిలిపడేస్తారు ఇంకా ఎక్కువ పని చేయాలి. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే పునరావృత్తి రహితమైన స్థితి ఒకటి, మళ్ళీ పునర్జన్మ ఇచ్చేది ఒకటి, అయినా శుక్లపక్షం కృష్ణపక్షం మాత్రం మధ్యగా ఉండు అని చెప్తాడు గీతలు, మధ్య మార్పులు అన్నమాట. అలాంటి తులరాశిలో సంసారంలో చెప్పుకొని విషయ ఇంద్రియాల సుఖాలకి లోబడి పనిచేసే వ్యక్తి, ఈ విషయ సుఖాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఇంద్రియాల ద్వారా ఈ పంచతన్మాత్రల ద్వారా మనస్సు ద్వారా జీవుడు వీటిలన్నింటినీ ఆనందిస్తూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. మనఃష్టాణి ఇంద్రియాణి ప్రకృతి స్థానిక శ్రుతి అని చెప్తాడు గీతలో. వీటి ద్వారా జీవుడు ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. అదే శరీరంలో దేవుడు కూడా ఉంటాడు, ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు అని చెప్తాడు. ఈ తులలో కిందటిసారి మనం చెప్పుకున్నాం March 21st అలాగే September 22 ఈ రెండు ఈక్వినాక్స్ డేస్. ఈ ఈక్వినాక్స్ డేస్ని రెండింటిని ఒక గీతగా గీస్తే మేషం ఋషభం మిథునం కర్కాటకం సింహం కన్య వరకు 6 రాశులు ఒకవైపు, తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీను 6 రాశులు రెండో వైపు ఉంటాయి. ఇలాగా ఒక గీతకి 6 రాశులు ఇంటూ 6 రాశులు ఇంటూ ఉండి 6 పెయిర్స్ ఆఫ్ జోడియక్ సైన్స్ ఉంటాయి, మనకు 6 జతల రాసులు ఉంటాయి. పైన ఏమొస్తుంది అవి ముందు కిందసారి చెప్పుకున్నాం. మొట్టమొదటిగా మనకు దాంట్లో వృషభం మీనం, వృషభం మీనం మనకు థర్డ్ అయి ఉంటుంది. వృషభం మీనం అయిపోయిన తర్వాత మిథునం కుంభం, తర్వాత వృషభం మీనం మిథునం కుంభం సింహం ధనుస్సు తర్వాత కన్య వృశ్చికం, ఇలాగా ఇటు ఇటు కలిపి 6 రాశులు ఉంటాయి. పైన మేషం కింద తుల ఉంటుంది. ఆ రకంగా ఉన్నదాన్ని మనం ధ్యానం చేసుకుంటాం వల్ల ఇక్కడ ఒక ధ్యాన పద్ధతి ఇచ్చారు. మనకి తెలిసిన ఇది అదేనా అని తెలియదు. ఆ ధ్యానం చేయటం వల్ల ఈ మాయ అనేది ఏంటంటుందో దాని నుంచి బయటపడతామని చెప్తారు. మాయ అంటే ఏంటి? త్రిగుణాల్లో మన మనస్సు చిక్కుకుని దాంట్లోనే బతకటం తప్ప అంతకంటే ఏమి కాదు. మమ మాయా దురత్యయ అని చెప్తారు కృష్ణుడు. మమ మాయ అంటే నా యొక్క మాయ అంత సులభంగా దాటడానికి వీలు ఏంటి? గంధం ద్వారా దురాధర్షాం నిత్యవృష్టాం త్రీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తాంభోపస్వయేశ్వరీం అని శ్రీ సూక్తంలో చెప్తుంది మంత్రం. ఏంటంటే దురాధర్షాం అంత సులభంగా లొంగేరు కాదు. కాబట్టి ఎంతటి మహాత్ములైన ఈ మాయను దాటడం అనేది కష్టము. చిన్నదాకా నారదుడి గురించి చెప్పుకున్నాం చిన్న కథ. నారదుడు అంతటి వాడే మాయలో పడ్డాడు. అలాగే మహామహులందరూ కూడా మాయలో చిక్కుకుంటారు. మాయలో చిక్కుకోకుండా ఉండటానికి ఏమి చేయాలో కూడా భగవద్గీతలో మనకు చెప్పడం జరిగింది. ఇదేంటి భగవద్గీత చెప్తున్నారు తుల మానేసి అంటే, తుల అనే దాంట్లో ఆ రాశిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అశ్వత్థమూలం. అశ్వత్థము అనే చెట్టు ఉంది. అశ్వత్థం అంటే నశించినది. ఆ నశించిన చెట్టుకి ఊర్ధ్వం మూలం, ఊర్ధ్వమూలం అధశాఖ అశ్వత్థం ప్రాహురవ్యం ఛందాసి యస్య పత్నాన్ని న్యస్తం వేద సవేద విత్. ఈ చెట్టు ఇన్వర్టెడ్ చెట్టు. ఆ మధ్య మనకు మేధాపత్రికలో మాస్టర్ ఇచ్చారు, ఈ చెట్టుని ఇలా తిరగేసిన చెట్టుని ఇంట్లో పెట్టుకుంటే మీకు కొన్ని జ్ఞాన సంబంధమైన విషయాలు అన్నీ వస్తాయి అని చెప్పి రెండో కవర్ పేజీలో వేయటం జరిగింది. చూసే ఉంటారు మీరు. ఈ చెట్టు కొమ్మలేమో కిందకు ఉంటాయి, వేళ్ళేమో పైకి ఉంటాయి. ఊర్ధ్వమూలం అధశాఖ ఈ అశ్వత్థం. ఇది ఈ రకమైన చెట్టు ఎప్పుడూ ఉంటుంది, నశించనిది, అవ్యయం పోదు, తరగంది అన్నమాట. దీని ఆకులు ఏంటంటే ఛందస్సులు ఆకులు. ఛందస్సులు మనకి గాయత్రి అనేది ఒక ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఒక ఛందస్సు, జగతి అనేది ఒక ఛందస్సు. అలా ఛందస్సులు కూడా చాలా ఉన్నాయి. ఆ ఛందస్సులు ఈ చెట్టుకి ఆకుంటాయి. ఆకులు ఏం చేస్తాయి, ఒక చెట్టుకి ఎప్పుడైనా సూర్యకిరణాలని దాక్కుని ఆహారాన్ని తయారు చేస్తాయి. అలాగా ఈ ట్రీ ఆఫ్ లైఫ్ జీవితమైన ఈ వృక్షానికి వేదములు ఆకులు. ఆ వేదాల ద్వారా మనకు ఏమొస్తుంది, మామూలుగా జ్ఞానం వస్తే శరీరం పెరగటానికి అన్నం, మనసు పెరగటానికి జ్ఞానం. కాబట్టి మన చేతనత్వం వికసన చేయాలి అంటే ఛందస్సుల్ని తెలుసుకోవాలి. ఛందస్సులే ఈ ట్రీ ఆఫ్ లైఫ్కి, జీవవృక్షం అనేదానికి ఆకులుగా ఉంటాయి. ఉండి ఎవరైతే ఈ మొత్తాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి వేదమంతా తెలుసు. ఆ వేదమంతా తెలిసిన వాడెవడైతే ఉన్నాడో, వేదము అంటే ఏంటంటే సృష్టిలో ఉన్న శాశ్వతమైన జ్ఞానము. దాన్ని గురువుగారు గాయత్రి మహావిద్యంలో ఇచ్చారు. ఋగ్వేదం అంటే కళ్యాణకరం. ఒక వేదం తెలిసిన వాడు పద్ధతి ఎలా ఉంటుంది, కళ్యాణకరమైన పనులు చేస్తారు. యజుర్వేదము అంటే యజ్ఞ సంబంధం. యజ్ఞ సంబంధం ఏంటంటే మన కోసం కాకుండా అందరికీ బాగు కోసం, మన స్వార్థం వదులుకొని అందరి కోసం మంచి కోసం పనిచేయటము యజ్ఞమయ జీవితం. అది నెక్స్ట్ వచ్చేది సామవేదం. సామవేదం అంటే పాట పాడటం. పాట పాడటం అంటే ఏంటి, ప్రాణమే సామహ, ప్రాణమనే సామలు మనం, అంటే మనలో ప్రాణశక్తి బాగా ఉంటే ఏదన్నా బాగా చేయగలం. అలాగే మనం ప్రాణశక్తిని సంపాదించడం, ఇంకొకరికి కూడా ప్రాణశక్తిని అందే పద్ధతులు చెప్పడం. చివరిగా అథర్వణ వేదం ప్రకారం ఏంటంటే భౌతిక జీవితం ఆనందంగా ఉండడానికి కావాల్సింది చేసుకోవడం. ఇవన్నీ మనకు గాయత్రి మహావిద్యంలో మొట్టమొదటితోనే ఉంటాయి. ఈ మొత్తం తెలియటం ఏదైతే ఉందో తెలియాలంటే ఈ ట్రీ ఆఫ్ లైఫ్ గురించి తెలియాలి. అందుకనే గురువు గారు కూడా గాయత్రి మహావిద్యంలో ఒక చెట్టు వేస్తారు, భూ ఓం భూ భువహ వేస్తారు, మూడు కొమ్మలు అటు ఇటు వేస్తాయి, దాంట్లోంచి మళ్ళీ తత్ సవిదుర్ వరేణి భర్గో దేవస్ ధియో యోడమి ప్రచోదయం ఇలా మొత్తం తొమ్మిది పైన ఇవన్నీ కూడా మనకు సింబాలిక్గా అర్థం చేసుకోవాలి. అంటే తులారాశికి సంబంధించినది ఏదైతే ఉందో అది మనకు మనిషి తనలోనే ఉన్న శాశ్వతుడు సనాతనుడు అవ్యయుడు పరమపురుషుడు అయిన పరమాత్మను దర్శింపచేయటానికి ఈ తులారాశి మనకు పనిచేస్తుంది. ఈ తులారాశిలో ప్రవేశిస్తే కనుక ఎవరైనా సరే మాయను దాటాలండి, ఎవరైనా సరే మాయను దాటాలి నేను అనుకున్న వాళ్ళు చేయాల్సిన ధ్యానం ఏంటంటే తెల్లటి పద్మంలో కూర్చున్న అమ్మవారు తెల్లటి డ్రెస్లో ఉంటుంది మహాలక్ష్మి తెల్లటి పద్మంలో కూర్చుని తెల్లటి వస్త్రాలు ధరించి చేతిలో తెల్లటి పద్మాలు పట్టుకుని కూర్చున్నట్టుగా ఇటుపక్కన అటుపక్కన ఏనుగులు రెండు ఏనుగులు తెల్లటి ఏనుగులు ఈ మొత్తం అంతా తెలివే ఇంకెక్కడ ఇంకే రంగు ఉండదు అంత తెల్లటి తెలుపు అలాంటి తెల్లటి తెలుపుతో ఉన్న అమ్మవారిని ధ్యానం చేయాలి. ఎంతకాలం చేయాలంటే మనలో మాయపోయింది అని మనకు తెలియాలి. మాయపోయినట్టు ఏంటో గుణాలని మనం అతీతులుగా ఉండగలం. అలాగే కొన్ని చెప్తారు ఆ లక్షణాలన్నీ మనలోంచి పోతే మనం మాయ నుంచి బయటపడితే అదేంటంటే దానికంటే ముందు ఏంటంటే ఈ ధ్యానం చేసేవాళ్ళు నేర్చుకోవాల్సిన విలువలు కొన్ని చెప్పినట్టు గురించి అదేంటి తులారాశి మొట్టమొదటిలోనే చెప్పుకున్నాము. వ్యక్తి తనలోని విలువలను పెంపొందించుకుని ఈ తులారాశి ప్రభావంతో తనలోనే ఉన్న శాశ్వతుడు సనాతనుడు పరమ పురుషుడిని దర్శించగలడు అని అలాంటి స్థితి రావాలంటే వీరికి ఉండాల్సిన ఒకే ఒక కండిషన్ ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ ధృరేణ చిత్వ. ఈ అశ్వత్థం అనే చెట్టు ఏదైతే ఉందో దీని మూలాన్ని దేంతో ఖండించాలి అంటే అసంగము అనే దృఢమైన దృఢమైన చిత్తాన్ని ధరించాలి. అసంగము అనే దృఢమైన ఖడ్గాన్ని చిత్తం దాని దగ్గర ఉంచుకుని అంటే ఈ మొత్తానికి అర్థమేంటి మనం సంగరహితులము కావాలి. ఈ సంగరహితులం ఎప్పుడైతే అవుతామో అప్పుడు మనకు ఖచ్చితంగా ఈ సంసార వృక్షం అనే దాంట్లో నుంచి బయటపడతాం. అలా బయటపడటానికి మనలో కొన్ని లక్షణాలు ఉండాలని స్వామి చెప్తున్నారు. అదేంటంటే అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం తమశ్చ యజ్ఞస్య స్వాధ్యాయ స్తప ఆర్జవం అహింస సత్యం అక్రోధం త్యాగశాంతి అపైషుణం దయాభూతేశ్వలోలక్వం మార్ధ్వం క్రీరచాపలం తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ అభియాతస్య భారత. ఈ దైవీ సంపద ఏదైతే ఉందో 26 లక్షణాలు చెప్తారు ఈ దైవీ సంపదలు. ఈ 26 లక్షణాలు మనలో ఉన్నాయా లేదా, ఈ 26 లక్షణాలు మనకు అమ్మవారి అనుగ్రహం వల్ల వస్తాయి. ఎవరైతే మాయను దాటడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ అమ్మవారి ధ్యానం ఎలా చేయాలి, ఈ మీ మాయను మేము దాటలేము మీ అనుగ్రహం లేకుండా నాలో ఉన్న దోషాలన్నీ పోగొట్టి నాకు ఈ సద్గుణాలను ప్రసాదించుకోవాలని అడగాల. ఏంటంటే ఒకటి భయం లేకుండా ఉండడం, రెండు అంతఃకరణ శుద్ధి ఉండడం, మూడు జ్ఞానయోగంలో ఎప్పుడు మనం స్థిరపడటం. ఇది ఎందుకండి బాబు ఎప్పుడు ఇదే వింటాం చిరాకు వచ్చేస్తాను అనకూడదు. తర్వాత దానం గురించి గురువుగారు ఏం ఇచ్చారు అంశదానం సమయదానం. తర్వాత బాహ్య ఇంద్రియ నిగ్రహం, ఏది చూడాలంటే చూసేయటం, ఏది వినిపించాలంటే వినాలనిపించి అది వినేసేయటం, ఏది తినాలనిపిస్తే అది తినేసేయటం, ఇలాగ ఇష్టం వచ్చిన విత్తల వేడిగా ఉండకూడదు, కంట్రోల్ ఉండాలి ఇంద్రియాల మీద. అలాగే జ్ఞాన యజ్ఞం, యజ్ఞం చాలా రకాలు ఉన్నాయి, దాంట్లో జపయజ్ఞం జ్ఞానయజ్ఞం ధనయజ్ఞం వీటిల్లో ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మనం చేసేది జ్ఞానయజ్ఞం అంటాం. అలాగే జప యజ్ఞానం జపయజ్ఞోస్మి అని కృష్ణుడు చెప్తాడు. అందుకని జపం కాసేపు గాయత్రి చేస్తాం, ఇవన్నీ కూడా యజ్ఞం కింద జపం కింద యజ్ఞం కింద వస్తుంది. తర్వాత వేదశాస్త్రాలని అధ్యయనం చేయడం, గాయత్రి మహావిద్యం చదువుతుంటే అది మొత్తం వేదశాస్త్రాలు అధ్యయనం చేసినట్టే. అలాగే తపస్సు, తపస్సు అంటే ఇదిగో ఇది అవ్వాలి ఇది అవ్వాలి దీన్ని ఎలాగ కంప్లీట్ చేయాలి అని తప్పించటం తపస్సు అంటే. తర్వాత రుజుత్వం, కపటం లేకుండా ఉండటం, మనం ఒకటి అనుకుంటూ పైకి ఇంకోటి చెప్పడం అనేది చేయకూడదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ ఇది ఒకటి ఉండాలి. తర్వాత ఏ ప్రాణికి మనం బాధ కలిగించకూడదు, ఇది చాలా బాగా పాటించాలి, అహింసాలి. తర్వాత సద్వస్తువు పరమాత్మను ఆశ్రయించుట, సత్యాన్ని ఆశ్రయించడం. సత్యాన్ని నాస్తి ధర్మ, ధర్మం పాటిస్తున్నాం అంటే సత్యాన్ని మనం అంటిపెట్టుకుని ఉంటాం. సత్యం అంటే ఎప్పుడు ఎక్కడైనా సరే ఎప్పుడు ఉండేది ఏది, అందరిలో ఉండేది ఏది అంటే అదే భగవంతుడు. తర్వాత కోపం లేకుండా ఉండడం. కోపం లేకుండా ఉండాలా అంటే ఉండాలి, అదే చెప్తున్నాను. కోపం ఉండకూడదు. కోపం ఎందుకు వస్తుందంటే మనం చెప్పింది ఇంకొకళ్ళు వినకపోతే కోపం వస్తుంది. అతను మనం చెప్పింది ఇంకోళ్ళు ఎందుకు వినాలి అని ప్రశ్నించుకోవాలి, అప్పుడు కోపం రావడానికి ఆస్కారం పోతుంది. అలాగే నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే త్యాగ బుద్ధి కలిగి ఉండటం. కొంత ఇవ్వటం నేర్చుకోవాలన్నమాట. త్యాగే నైకే అమృతత్వ మానసు, అమృతత్వాన్ని సాధించాలి భూమి మీద జీవులందరికీ అని గురువు గారి దాంట్లో ఒకటి ఉంది. రోగం లేకుండా ఉండటం, ముసలితనం రాకుండా ఉండటం, మృత్యురహితం. మృత్యురహితం అంటే అమృతత్వం. అమృతత్వం రావాలంటే త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? మళ్ళీ సేమ్ గురువుగారు ఇచ్చారు, అంశదానం, సమయదానం, మనకున్న ధన, మన తన ప్రాణాలు, వీటిలన్నింటిలో ఏది ఎక్కువ మనం గురువుగారి పనికి ఖర్చు పెట్టగలం అదంతా చేయడం. ఆ తర్వాత శాంతి స్వభావం, శాంతంగా ఉండడం. శాంతంగా ఉండటం అంటే ఏవో మనకు మంచి జరిగితేనేమో ఆహా మన ప్రతిభ నేను బాగా చేసేసాను చూసాను అందువల్ల ఇంత సక్సెస్ వచ్చింది నాకంటాం. అదే ఎక్కడన్నా తప్పు వస్తే నువ్వు సరిగ్గా చేయలేదు అందుకే ఇలా అయిందని ఇంకోటి మీద ప్రశ్నిస్తుంటాం, లేకపోతే కుంగిపోతాం ఏంటి ఇలా అయింది ఇంత కష్టపడి చేస్తే ఇలా పరిణమించింది ఏంటి అని అనుకుంటాం. అలా అనుకోకుండా ఉండాలి. అలా అనుకోకుండా ఎప్పుడు ఉండగలం అంటే ఋషుల ప్రణాళికనే నేను చేస్తున్నాను అని గురువుగారు ఇచ్చారు. అలాంటి ప్రణాళికనే మనం చేస్తున్నప్పుడు దాని యొక్క జయము కానీ అపజయము కానీ మనకు సంబంధించింది కాదు, అది గురువుల ప్రణాళిక కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. సింపుల్గా మనం చేసుకుంటూ పోవడం. అందుకని మేము ఎంతో కష్టపడ్డాము అది చేసాము కానీ ఎక్కడా కూడా గాయత్రి యజ్ఞాలు జరగట్లేదు, గాయత్రి ప్రచారం చేద్దాం అనుకుని అవ్వట్లేదు ఇలాంటివి మనసులోకి రానివ్వకూడదు, శాంతంగా ఉండాలి. తర్వాత కొండెలు, కొండెములు చెప్పుకుంటాం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండెములు అంటే తప్పుడు మాటలు చెప్పుకోవడం. అలాగే దయ కలిగి ఉండడం, విషయాల లోలత్వం లేకుండా ఉండడం. విషయ లోలత్వం అంటే ఓ మంచి సినిమా చూస్తే బాగుంది, లేకపోతే ఇంకెక్కడ పిక్చర్కి వెళ్తే బాగుంది, లేకపోతే సరదాగా అలాగ ఎక్స్కర్షన్కి వెళ్తే బాగుంది, లేకపోతే అలాగ రకరకాల జాతరలు జరుగుతుంటాయి వెళ్తే బాగుండు, ఇలాంటివన్నీ బాగుండు బాగుండు అని ఎత్తేయాలి. బాగుండు అనే వాటిని వెళ్ళకూడదు. మనం అష్టాంగ యోగం లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వీటి ప్రకారం ఏంటంటే గురువుగారు ఇచ్చిన ప్రజ్ఞాయోగం వీటి ప్రకారం మన లక్ష్యం ఏంటి అంటే మనలోనే ఉన్న పరమాత్మను దర్శించడం. అటువైపు తప్ప దానికి వ్యతిరేకమైనవన్నీ వదిలేసేయాలి. తర్వాత మృదుత్వం, చెప్పదలుచుకుని ఏదో సౌమ్యంగా చెప్పాలి. కఠినంగా నేను ఇలాగే మాట్లాడతాను, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను అనకూడదు, కొండ బద్దలు కొట్టకూడదు. మామూలుగా చక్కగా మాట్లాడాలి. ఇష్టం లేనిదైనా సరే అవతల వాళ్ళకి నొప్పించకుండా మామూలుగా శాంతంగా సౌమ్యంగా చెప్పాలి. ధర్మ విరుద్ధ కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు సిగ్గుపడాలి. సిగ్గు కలిగి ఉండటం అనేది లజ్జ. లజ్జ అంటే అది అమ్మవారికి ఉన్న లక్షణాలు ఒకటి, అది మనకుంటే మనం కూడా అమ్మవారి లక్షణాలు ఉన్నట్టే. నెక్స్ట్ ఏంటంటే చింతల స్వభావం లేకుండా అంటే ఒకసారి ఒకలాగా ఇంకోసారి ఇంకోలాగా ఇలా ఉండకూడదు, ఫిక్స్డ్గా ఖచ్చితంగా స్థిరంగా ఉండాలి. తర్వాత ప్రతిభ కలిగి ఉండడం, బ్రహ్మ తేజస్సు కలిగి ఉండడం. ఎప్పుడైతే మనం గురువుగారు ఇస్తారు నేను ఏం చేసినా కూడా నాలో బ్రహ్మ తేజస్సు డెవలప్ అవ్వాలని చేశాను. బ్రహ్మ తేజస్సు అంటే ఏది మూలము అన్నిటికీ ఆ మూలమైన పరబ్రహ్మ నుంచి తేజస్సు డైరెక్ట్గా తీసుకోవడం అన్నమాట. తీసుకుంటే అది ఎవరికైనా ఇవ్వగలరు, మీరు సూర్యుడికి ఇవ్వగలరు, చంద్రుడికి ఇవ్వగలరు, గ్రహాలకు ఇవ్వగలరు. మీరు ఇవ్వటం అంటే అర్థం మీరు పరమాత్మ నుంచి తెచ్చుకుంటున్నారు కాబట్టి మనం ఎలాగో సూర్యుడు చంద్రుడు వాళ్ళు కూడా అలాగే భగవత్ సృష్టియే కాబట్టి ఇంకొకళ్ళకి ఇవ్వాలంటే మనం మూలాన్ని దగ్గర నుంచి తెచ్చుకుంటుంది ఎవరికన్నా ఇవ్వగలరు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కష్ట సహిష్ణుత. కష్టాలు వస్తే ఎప్పుడు ఉండే జారిపోకుండా ధైర్యంగా ఉండాలి, ఓర్పు వహించి వాటిని తట్టుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. తర్వాత ధైర్యంగా ఉండటం, ఇవన్నీ చేస్తున్నాం ఏమవుతుందో అలాంటి విధులు కానీ చేయగలమా అని ఒక సంశయం కానీ ఇలాంటివి ఉండకూడదు. బాహ్యము అభ్యంతరం అంటే బయట లోపల ఎప్పుడు కూడా క్లీన్గా పర్ఫెక్ట్గా శుచిగా ఉండాలి. తర్వాత ఎవరికి ద్రోహం చేయకుండా ఉండాలి, మనం ద్రోహం చేయకూడదు ఎవరికి అనేది ఎప్పుడు గుర్తులో ఉండాలి. ఆలోచన కూడా రాకూడదు, తర్వాత స్వ అతిశయం లేకుండా ఉండాలి. నేను ఇది గొప్ప అండి అనుకోకూడదు, నన్ను అందరూ గౌరవించాలి అనుకోకూడదు, నా అందరికీ సెల్యూట్, నేను వస్తుంటే అందరూ లేచి నుంచోవట్లేదని కొందరు అంటుంటారు, నేను వస్తే ఎవరు లేచి నుంచోవట్లేదు అని అనుకుంటారు లోపలైన, అలాంటివన్నీ ఉండకూడదు. అందరూ ఎలా ఉన్నారో అందరిలో మనం ఒక్కళ్ళగా ఉండాలి. రామకృష్ణ పరమహంస గారు అలాగే షిరిడి సాయి అన్న మాటలు రెండు కామన్గా ఉన్నది చెప్తారు. అదేంటంటే నేను అశుద్ధంలో పురుగు లాంటి వాడిని, నాకు ఏమీ విలువ ఇవ్వక్కర్లేదు మీరు అని డైరెక్ట్గా చెప్తారు షిరిడి సాయి బాబు. అలాగే రామకృష్ణ పరమహంస గారు ఆయన సాధన చేసుకుంటున్నప్పుడు మాట చెప్తారు, అదేంటంటే నేను మీ ఈ అప్పుడు ఈ మామూలు లెటర్న్సే ఉన్నాయి కదా, మీ క్లీన్ చేసే దాంట్లో నా జుట్టుతో తుడుస్తాను అని, నిజంగా జుట్టుతో తుడిచేవాడు ఆ జుట్టుని. ఎవరన్నా చేస్తారా అంటే అహంకారం పోగొట్టుకోవడం అంత చేశాడు ఆయన. అలాగే షిరిడి సాయిబాబా తలకి ఒక గుడ్డ చుట్టుకుంటారు, చాలామంది ఫాలో అయ్యేవాడు కూడా గుడ్డ చుట్టుకుంటుంటారు ఇక్కడ. ఆ గుడ్డ ఎందుకు చుట్టుకున్నాడో ఆయన చెప్పాడు, అహంకారం పోవడానికి నేను గుడ్డ చుట్టుకున్నాను. మనం కూడా అలాగా నాలో ఈ అహంకారం పోవటానికి నేను చేస్తున్నాను అని అనుకుంటే ఖచ్చితంగా అది మంచిదే. అలా కాకుండా ఊరికే ఎక్స్టర్నల్ మనం చూపించుకోవడానికి రకరకాల రంగురంగుల మొహానికి గొడ్డలు కట్టుకోవడం అలాంటివి చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. తర్వాత వచ్చేది ఏంటంటే ఈ రకమైన 26 చెప్పేసుకున్నాం, స్వాతిశయం లేకుండా ఉండటం అనేది ఏదైతే ఉందో ఈ 26 లక్షణాలు దైవీ లక్షణాలు. ఇవి మనం ప్రాక్టీస్ చేయాలి, చేయగా చేయగా ఏమవుతుందంటే అలవాటైపోతుంది. అలవాటైపోతే గురువుగారు యోగశక్తి గాయత్రి లేటెస్ట్ దాంట్లో పైన చిన్న 5-6 సెంటెన్సెస్లో ఉంటుంది, మనస్సులో ఉన్న ఆలోచనల కంటే అలవాట్లే బలమైనవి. ఎందుకంటే అలవాటైపోయిన తర్వాత మద్యం తాగకూడదని ఆలోచన వచ్చినా కూడా ఆ ఆలోచన ఓడిపోతుంది, అలవాటు మద్యం తాగటం అనే దాన్ని ముందు అది నిలబడటం లేదు. ఎందుకంటే అలవాటే గట్టిది, దాన్ని ఈకే మాస్టర్ అంటారు, అభ్యాసమూర్తి అంటారు. అభ్యాసం వల్ల చాలా మంచి పనులు చేయొచ్చు, చాలా చెడ్డ పనులు చేయొచ్చు. అందుకని మనం సంస్కారం పెరగాలంటే రోజు అదే పని చేయాలి. మెల్లిగా అలవాట్లే సంస్కారంగా మారుతాయి. మనలో సుసంస్కారం రావాలి అంటే అదే పని రోజు చేయాలి. రోజు మంచి పని కాసేపు అన్నా చేయాలి. రోజు 5 నిమిషాలు గాయత్రి చేసుకుందాం, బస్ రోజు అయితే రోజు భగవద్గీత చదువుకుందాం, ఓకే చదువుకుందాం, రోజు క్రాంతికారి సాహిత్యం చదువుతాం, దాన్ని 4 చదువుతాం, రోజు చేయాలి. అంతేగాని వారం రోజులు సరిపడదు ఇవాళ చేసేసేవండి అని చేయకూడదు. ఎందుకంటే మన లోపల ఒక ఇప్పుడు ఇదివరకు గ్రామ్ఫోన్ ప్లేట్లు ఉండేవి, గ్రామ్ఫోన్ ప్లేట్ మీద నీడిల్ పెడితే అలా తిరుగుతూ మనకు పాట వచ్చేది బయట, మాట కానీ ఉపన్యాసం కానీ ఏదైనా, దాన్ని గ్రూవ్ అంటాం. గ్రూవ్, ఆ గ్రూవ్ కట్ అవుతుంది. అలాగా మనలో గ్రూవ్ ఏర్పడుతుంది అనమాట, మన ప్రకృతిలో గ్రూవ్ ఏర్పడి మన ఆలోచనలు వాటి ద్వారానే ఎలాగైతే ఒక నదికి ఆనకట్ట కట్టి కాలువలు పెట్టి కాలువల్లో నీళ్లు వచ్చేటట్టు చేస్తే ఆ నీళ్లు ఆ కాలువల్లోంచి అలాగే వెళ్తాయి తప్ప ఇంకోలా వెళ్ళడం. అలాగే మనలో ఉన్న తేజస్సు ఏదైతే ఉందో పరమాత్మ యొక్క తేజస్సు మనసు ద్వారా మన అలవాట్లోనే కాలువల ద్వారా బయటికి పోతూ ఉంటుంది. అది మంచివైతే చక్కగా పంట పడుతుంది, అలా కాక ఊరిని ముంచేసేటట్టు కనుక కాలం ఉండి ఉంటే ఊరు మునిగిపోతుంది. అలాగే మనం కూడా మంచి అలవాట్లు ఉంటాయి, మంచిగా ఉంటాయి చెడు అట్లయితే మనం కూడా ఎందుకు పనికి రాకుండా పోతాం. అందుకని ఈ దైవీ లక్షణాలు 26 అయితే ఏవైతే ఉన్నాయో ఈ మనలో విలువలు పెంచుకోవడం అనే పాయింట్ కింద ఈ 26 నేర్చుకోవాలి మనం. భగవద్గీతలో 16 అధ్యాయంలో 1 నుంచి మనకు 3 శ్లోకాల్లో ఉంటాయి మొత్తం. ఇందాక చదువుకున్న మనం శ్లోకం చదివే పైకి మీరు 3 శ్లోకాల్లో మొత్తం దైవీ లక్షణాలన్నీ చెప్పారు. ఇంకా ఉండకూడని లక్షణాలు ఏంటి మరి అంటే అసుర లక్షణాలు మనలో ఉండకూడదు. అసుర లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అని ఎవరికి వాళ్ళు చూసుకోవడం చాలా ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మామాత్మ ప్రదేహేషు ప్రద్విషంతోభ్యసూయత తమ్ము తాము గొప్పగా తలచువారు వినయము లేపివారు ధనము కలదని అభిమానంతో మదముతో కూడి ఉండేవారు అహంకారమును బలమును గర్వమును కామమును క్రోధమును బావుగా ఆశ్రయించిన వారు తమ శరీరములందు ఇతర శరీరములందు సాక్షిగానున్న పరమాత్మను ద్వేషించేవారు అసూయాపరులై ఉండేవారు. వారు డంబముతో శాస్త్ర విరుద్ధముగా నామమాత్ర యజ్ఞములు చేత యాజ్ఞములు చేత చేయుతున్నారు. ఈ లక్షణాలన్నీ మనకు ఉండకూడదు. అలాగే ఇంకా ఉండకూడని వాటిని క్రోడీకరించి చెప్తున్నారు. అదేంటంటే నరకంలో పట్టడానికి ఈ మూడే దారులు ఉన్నాయి, అంటే ఎక్కువ లేదు. ఆ మూడు ఏంటంటే త్రివిధం నరకస్యరం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తదా లోభస్తస్మాదేత త్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనే మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు కూడా నరకానికి ద్వారములు. ఈ మూడింటిని ఏ విధంగానే సరే మనం వదిలించుకోవాలి. అందుకని అసుర సంపద నరకానికి ద్వారము అని చెప్తారు. అందుకని ఇవి వదిలేస్తే మనకు మనం చక్కగా ఉంటాం. ఇవన్నీ తులారాశిలోకి మనం చెప్పుకోవాల్సిన విశేషాలు అన్నమాట. ఈ అసంగ శస్త్రేణ దృఢైన చిత్త, మనం దృఢమైన చిత్తాన్ని అసంగాన్ని ధరించి, అసంగం అనే ఖడ్గాన్ని ధరించి ఈ చెట్టుని కట్ చేయాలి. మరి అది అశ్వత్థం కదా, నశించనిది. మరి ఎలాగ నశించనిది అని ఎలాగ మనం దొరికేయగలం అంటే, దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ కొమ్మల్లో తిరుగుతారో, కొమ్మల్లోంచి అలా అలా వేళ్ల దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారో, వాళ్ళు అక్కడక్కడ తిరుగుతుంటారు తప్ప దీని మూలాన్ని తెలుసుకోలేదు. మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే తన్ను తాను తెలుసుకోవటం కోసం, తన్ను ఎవరు సృష్టించారో వారిని తెలుసుకోవటం కోసం, ఆయన మనం ఎందుకు సృష్టించాడో ఆ పని చేయడం కోసం. ఇంతే తప్ప వేరే కార్యక్రమం ఏమీ లేదు. ఎవరికైనా ఆస్తులు సంపాదించాలి, ఉద్యోగాలు చేయాలి, ఒబామాలు అయిపోవాలి, లేదా దిమ్ దాని ఇలా రకరకాల గొప్ప గొప్ప బిల్ క్లింటన్ ఇలా వాళ్ళ పేర్లేవో మనకు నాకంటే బాగా రావు, లేకపోతే మోదీ గారిలాగా అయిపోవాలి. ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆదర్శం. హిట్లర్ని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే నెపోలియన్ ఆదర్శంగా తీసుకోవచ్చు, స్టాలిన్ ఆదర్శంగా, లెనిన్ ఆదర్శంగా తీసుకోవచ్చు, లేకపోతే చైనాలో మావో సేటింగ్ ఉండేవాళ్ళు, మావో సేటింగ్ని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు ఉండొచ్చు, మహాత్మా గాంధీని తీసుకునేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే నక్సల్ మరి మనకు నక్సలైట్లు ఉన్నారు వాళ్ళు, ఆ నక్సలైట్లు అందరూ కూడా వెస్ట్ బెంగాల్లో నక్సల్ బరి అని ఒక ప్రదేశం ఉంది, అక్కడి నుంచి మొదలైంది కాబట్టి దానికి నక్సలిజం, నక్సలైట్లు అని పేర్లు పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే అటు దైవీ లక్షణాలు ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుని డెవలప్ అయ్యేవాళ్ళు ఉన్నారు, ఇటు ఆసురీ లక్షణాలు తీసుకుని దాని ప్రకారం అధపతనం అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని సృష్టిలో రెండు రకాల వాళ్ళే ఉన్నారు అని చెప్తుంది గీత. అదేంటంటే ఒకటి దైవీ సంపత్తి గలవాళ్ళు, రెండు ఆసురీ సంపత్తి గలవాళ్ళు. మొత్తానికి ఇద్దరికీ సంపత్తి ఉంది, ఒకటి దైవీ సంపత్తి, రెండవది ఆసురీ సంపత్తి. సో ఓన్లీ టూ క్లాసెస్ ఆఫ్ పీపుల్, దైవీ సంపత్తి వాళ్ళందరూ తనలో ఉన్న పరమాత్మను దర్శించడానికి ఈ జ్ఞాన మార్గాన్ని లేకపోతే భక్తి మార్గాన్ని లేకపోతే కర్మ మార్గాన్ని ద్వారా వెళ్తారు. అదే కనుక ఆసురీ సంపత్తి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రావణాసురుడు, కుంభకర్ణుడు, లేకపోతే మిగతా వాళ్ళందరూ ఘోరమైన తపస్సులు చేసి శక్తి సంపాదించి వాళ్ళని వాళ్ళు మమ్మల్ని నేనే భగవంతుడు, ఇంకెవడు లేడు అని ఒక అహంకారపూరితమైన స్థితిలోకి వెళ్ళిపోవటం అనేది ఆసురీ సంపద లక్షణం. అలా వెళ్లకుండా మనలో వాళ్ళని దర్శించడానికి ఈ తులారాశులు మనకు చాలా ముఖ్యమైనవి తెలుస్తాయి. అదేంటంటే ఈ అసంగం అనే ఖడ్గాన్ని తీసుకొని దీన్ని ఛేదించి ఏం తెలుసుకోవాలంటే దీనికి మూలం ఏంటి తెలుసుకోవాలి. సృష్టికి మూలం ఎప్పుడు కూడా ఎవరు అంటే దత్తాత్రేయుల వారు చెప్తారు. ఎవరంటే నేను మూలానికి మూలాన్ని, మూలానికి మూలం ఏంటి, మూలం అంటేనే మూలం, ఇంకా దానికి ఇంకో మూలం ఉందంటే మామూలుగా మనకు తెలిసిన మూలం ఏంటంటే ప్రకృతి ఈ మొత్తాన్ని నడిపించేది జగన్మాత, దాటి వెళ్ళలేము. ఆవిడ మూల ప్రకృతి అయితే ఆ ప్రకృతికి కూడా మూలమైన వాడు పరమాత్మ. ఈ తులారాశిలో సాధన ఇందాక చెప్పుకున్నాం మనం, ఎవరైతే ప్రాణాయామం చేస్తారు కరెక్ట్గా. ప్రాణాయామం చేయటం అంటే ఏంటో చెప్పుకున్నాం, గాలి వదిలేయడం, గాలి పీల్చినప్పుడు కూడా ముక్కు దగ్గర చిన్న దూది పెట్టుకుని చూసుకుంటే గాలి పీలుస్తుంటే ఏమవుతుందంటే కొంచెం గట్టిగా వెళితే అది లోపలికి వెళ్తుంది, అలాగే గాలి వదులుతుంటే అది కదులుతుంది కిందకి. ఇది లోపలికి కానీ కిందకి కానీ అటు ఇటు కదలకుండా స్టాండర్డ్గా అలా ఉండగలిగి ఉండాలి. గాలి పీల్చినా గాలి అంత మెల్లిగా అంత పిలవాలి, అంత మెల్లిగా ఉండాలి. ఆ పీల్వటం వదలటం సమంగా ఉండాలి. గాలి లోపలికి ఎంత పీల్చుకుంటాను, గాలి బయటికి అంత వదలాలి. గాలి పీల్చేటప్పుడు చప్పుడు రాకూడదు, అలాగే గాలి వదిలేటప్పుడు చప్పుడు రాకూడదు. కొందరు గాలి పీల్చేటప్పుడు కళ్ళు ఇలాగా చిట్లించి ముక్కు నోరు దగ్గర అంతా బిగించి ఇలాగా ఈ బాబా యోగాలో చూపిస్తుంది. రామ్దేవ్ బాబాను ఆయన ఆయన చూపిస్తుంటాడు. భస్త్రిక, తర్వాత సూర్యభేదనం, ఇలాంటి రకరకాలు అవన్నీ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అదేంటి ఆయన చేయమంటున్నాడు, మీరు చేయొద్దంటున్నారు, మనం చేసేది వేరు, వాళ్ళు చెప్పేది వేరు. అది హఠయోగం, ఇది హఠయోగం కాదు. ఇది పతంజలి యోగ సూత్రాల్లో మహాత్ములు ఇచ్చిన, ఏదైతే ఉందో భగవద్గీతలో వాటిల్లో ఇచ్చిన ప్రాణాయామం. మెల్లిగా గాలి పీల్చాలి, యూనిఫామ్గా ఉండాలి. ఒకసారి పీల్చడం మొదలెడితే మధ్యలో బ్రేక్ రాకూడదు అన్నమాట. యూనిఫామ్ అంటే ఒకేలాగా లోపల వరకు ఎక్కువ తక్కువ కాకుండా గాలి పీల్చుకోవాలి, ఎక్కువ తక్కువ కాకుండా గాలి పీల్చాలి. ఇది ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలంటే మీ అందరికీ తెలుసు, చాలా గొప్ప ఆయన అరవిందులు. ఆయన రోజుకి 8 గంటలు చేసేవారు, రోజుకి 8 గంటలు చేసాడు ఆయన ప్రాణాయామం. తక్కువ ఏం చేయలేదు, చేసి చేసి కొన్నేళ్ల పాటు పూర్తిగా ప్రాణాయామ ప్రక్రియలో మనం ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతాము, ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం వస్తుంది. ప్రత్యాహారం అంటే మనం ఎక్కడెక్కడ ఉన్న వాటిని అన్నింటి నుంచి విత్తరా అయిపోగలం. విత్తరా అయిపోవడం అంటే దానికి తాబేలు గుర్తన్నమాట. అందుకని దత్తస్వామి ఎదురుకుండా ఒక తాబేలు ఉంటుంది. ఆ తాబేలు చేసే పని ఏంటంటే దాన్ని ఇలా మనం కొట్టామనుకోండి డెప్ప మీద, వెంటనే తల, రెండు చేతులు, రెండు కళ్ళు లోపలికి ముడిచిపోతాయి. ఇంకేం చేసినా సరే ఆ డెప్పను ఎవ్వరేం చేయలేదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మనం కూడా మన 5 ఇంద్రియాలని మన హృదయంలోకి విత్తడా చేసుకోవాలి. ఎలా చేసుకుంటామంటే విత్తడా చేసుకుంటున్నాను నేను అనుకుంటే చాలు, విత్తడా మనం అనుకోవాలి కదా. ఓంకారం అన్నప్పుడు నా ఇంద్రియాలన్నింటినీ నా హృదయంలో ఉన్న పరమాత్మలోకి విత్తడా చేసుకుంటున్నాను అనుకోవాలి. ఎలా అనుకోవాలి అంటే మళ్ళీ చెప్తాను, మన ఇంద్రియాల్లో పనిచేస్తుంది ఒక ప్రజ్ఞ. ఎలాగైతే స్విచ్ వేస్తే కరెంటు పాస్ అయ్యి ఫ్యాన్ తిరుగుతుందో, లైట్ వెలుగుతుందో, ఇంకా పనులు చేస్తుందో, మళ్ళీ స్విచ్ ఆపేస్తే ఏమవుతుంది, వెనక్కి వచ్చేస్తుంది. అలాగా మనం కూడా ఓం అని పరమాత్మ యొక్క నామం, ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ నాకు బాహ్యంగా వెళ్ళిపోతున్న ఇంద్రియాల ద్వారా వెళ్ళిపోతున్న ప్రజ్ఞ అంతర్ముఖం అవుగాక అని సంకల్పించుకొని ఓంకారం అనాలి. అప్పుడు అది ఆటోమేటిక్గా అలా వచ్చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంట్లో ఒక మాట చెప్తారు, శ్రీ వేటూరు ప్రభాకర శాస్త్రి గారు సివివి గారికి ముఖ్య శిష్యుల్లో ఒకరు. ఆయన ఏమంటారంటే కళ్ళు మూసుకుంటే ఎలా కనపడటం లేదు, అలా నువ్వు చెవులు కూడా మూసుకోవాలి, చేతులతో కాదు ఆటోమేటిక్గా వినపడవు బయటనే విన్నాను అంటారు. మనకు ఆ స్థితి ఎప్పుడన్నా వచ్చిందా అంటే ప్రయత్నం చేయాలి. అలాగే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అన్నీ ఆగిపోతాయి అన్నమాట. మొత్తం 5 ఇంద్రియాలు అలా లోపల ముడిచిపోతాయి, ముడిచిపోయి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చా అక్కడ ఆగుతాయి. అలాంటి అంతర్ముఖ స్థితి రావాలి. వచ్చిన తర్వాత ఈ ప్రాణాయామం చేయటం వల్ల జరిగే నెక్స్ట్ ప్రక్రియ ఏంటంటే జరుగుతూ ఉంటుంది. మెల్లిగా మనలో ఇందాక చెప్పుకున్నాం, ఇటు అటు ఇటు అటు 6 జంటలు 6 జంటల రాసులు మన మేరుదండానికి, అంటే మన బ్రహ్మరంధ్రం చిట్ట చివర పైన కింద మేషం తులా ఉంటే ఇటు వృషభం మిథునం, తర్వాత వృషభం మీనం, మిథునం మిథునం కుంభం, తర్వాత కర్కాటకం మకరం, తర్వాత సింహం ధనుసు, తర్వాత కన్య వృశ్చికం. ఇవి 2 రాసులుగా ఇలా ఏర్పడతాయని చెప్పుకున్నాం. అలా ఏర్పడిన రాసులు ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తూ ఉంటామో ఒకరోజుకి ఈ ప్రాణాయామం ఏమవుతుందంటే సమాన వాయువుగా మారిపోతుంది. ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనలో సమాన వాయువు పనిచేయటం మొదలెడుతుంది. ఇప్పటి వరకు మనకు ఏమి చేయట్లేదు అనుకోండి, మనలో ఏ వాయువులు పనిచేస్తాయి, ప్రాణవాయువు పనిచేస్తుంది, అపానవాయువు పనిచేస్తుంది, అంతవరకు ఇంకేం పనిచేయదు. ప్రాణవాయువు అంటే మనం ఇంటేక్ అంటే అన్నం తినడం. ప్రాణవాయువు బాగా ఉంటేనే అన్నం తినగలదు, లేకపోతే తినలేదు. అలాగే ప్రాణవాయువు బాగుంటేనే ఒక పుస్తకం చదవగలడు, లేకపోతే చదవలేదు. అలాగే ప్రాణవాయువు బాగుంటేనే ఒకళ్ళు ఎవరన్నా చెప్తుంటే వినగలడు, అర్థం అవుతుంది, లేకపోతే వినడు వినలేడు, అర్థం కాదు. అలాగే మనం ఏది తీసుకుంటున్నా, ఒకటి ఏదైనా చూద్దాం అనుకున్నాం, చూడగలగాలి అంటే తీసుకోవడం, ఆ తీసుకోవడం అనేది అంతా కూడా ప్రాణవాయువు. అలాగే ఇవ్వాలి ఎవరికన్నా, కాస్త ఆకలిస్తుంది వాడికి ఏమైనా పెట్టాలంటే కొందరికి ఏం పెట్టాలి, ఇద్దరు మనం పెట్టినంత మాత్రం వాడికి ఆకలి తీసిపోతుందా, ఇలాంటి వాడు 3 మంది వస్తుంటారు, భలే ఎంతమందికి ఇవ్వగలం మనం అని ఒక చిత్రమైన సిద్ధాంతం డెవలప్ చేస్తారు. వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదనమాట, అందుకని ఇవ్వడం అనేది అక్కడ లేదు, అపానవాయువు సరిగ్గా లేదు. అలాగే వాళ్ళు చదువుకుంటుంటారు తప్ప ఎవరికి చెప్పరు, అమ్మ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళకి వచ్చేస్తున్నాం అంటారు. అపానవాయువు కరెక్ట్గా లేదు, అపాన ప్రాణం అనాలి, అపాన ప్రాణం సరిగ్గా లేదు. అలాగే ఎంతసేపు చూసినా కూడ పెట్టుకోవడమే తప్ప దాన్ని వితరణ చేయటం అంటే డిస్ట్రిబ్యూట్ చేయటం రాదు. కాబట్టి ప్రాణం ఉంది తప్ప అపాన ప్రాణం పనిచేయట్లేదు. ఈ ప్రాణ అపాన ప్రాణాలు రెండు సమంగా పనిచేసాయి అంటే తులారాశి ప్రభావం మన మీద చక్కగా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రాణము అపానం రెండు బ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు మీరు నిన్న క్లాస్లో చెప్పుకున్నాం మనం, గాలి పీల్చము గాలి వదలము అంటే సృష్టిలోంచి మనకు అనంతమైన సృష్టిలోంచి ఆకాశంలోంచి మనలో ఉన్న ఆకాశంలోకి ప్రాణం గాలి పీల్చుకోవడం ద్వారా లోపలికి వెళ్తుంటుంది. మనం గాలి పీలుస్తాం, గాలి పీల్చడంతో పాటు ప్రాణాన్ని పీలుస్తాము. ఇది గుర్తుంచుకోవాలి. మనం గాలి పీలుస్తున్నాం అనుకోకూడదు, ప్రాణాన్ని పీలుస్తున్నాం అనుకోవాలి. గాలి వదులుతున్నప్పుడు ఏం వదిలేస్తాం, ప్రాణాన్ని వదిలేస్తామా లేకపోతే ఇంకేమైనా వదిలేస్తామా ఆలోచించుకోండి. పీల్చేటప్పుడు ప్రాణాన్ని పీలుస్తున్నాం, మరి వదిలేటప్పుడు కాస్త గట్టిగా పర్వాలేదు అనుకున్నవాళ్ళు ప్రాణాన్ని వదిలేస్తున్నాను అనుకోవచ్చు. ఎలాగ అనుకోవచ్చు అంటే ఎవరికన్నా ఒంట్లో బాగలేనప్పుడు వాళ్ళ కోసం మనం ప్రాణాన్ని స్వీకరించి వాళ్ళ కోసం తీసుకున్న ప్రాణాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. మామూలుగా అయితే ఏంటి, ప్రాణాన్ని మనం స్వీకరించడం, దాన్ని మన శరీరం అసిమిలేట్ చేసుకోవడం, మన శరీరంలో ఉన్న దుర్గుణాలు లేకపోతే చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మలినాలు ఏవైతే ఉన్నాయో అవి మన వదిలేటప్పుడు పోతున్నాయని భావన చేసుకుంటూ ఉంటాం మామూలు. దీన్ని అంతకంటే ఎక్కువ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ ప్రాణం అపానం సమానంగా అవుతాయో అప్పుడు అది సమానవాయువు అవుతుంది. ఆ సమానవాయువు మనలో పనిచేస్తోంది అంటే మన ఊపిరి ఆగిపోయింది అని అర్థం. ఊపిరి ఆగిపోతుంది ఎప్పుడెప్పుడు ఆగిపోతుంది, మనిషి ఇంకా చల్లని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆగిపోతుంది. కానీ ఈ సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ప్రాణం అపానం రెండు రెండు ప్రాణాలు ఆగిపోయి కొత్తది ఇంకోటి పని చేయడం మొదలెట్టింది, సమాన ప్రాణము. ఈ సమాన ప్రాణం పనిచేస్తున్నప్పుడు మనం పదార్థం వైపు వెళ్ళం, పరమాత్మ వైపు వెళ్ళం, అలా మధ్యలో ఉంటాం. ఇలా కొన్ని జన్మలు గడిచిపోవచ్చు, వేస్ట్ అయిపోవచ్చు జన్మలు. కానీ లక్కీగా గురువుగారు లాంటి వాళ్ళు, మాస్టర్ లాంటి వాళ్ళు తెలిసిన తర్వాత ఏమవుతుందంటే ఇది పద్ధతి మారిపోతుంది. మారిపోయి చక్కగా మనం పరమాత్మ వైపు వెళ్ళాలి, యజ్ఞ కార్యక్రమాల్లో ఇలా గురువుగారు ఇచ్చిన కార్యక్రమాలు ఉండాలనే జ్ఞానం వస్తుంది అన్నమాట మనకు. అది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు చెప్పుకున్న 6 pairs ఆఫ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో 6 జతల రాసులు కాస్త మెల్లిగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ట్రాన్స్ఫార్మ్ ఎలాగవుతాయంటే మనకు అంతఃకరణ శరీరం అనేది ఒకటి తయారవటం మొదలవుతుంది. ఆ అంతఃకరణ శరీరం తయారవటం మొదలెట్టినప్పుడు ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు, అలాగే ఇంకో కొంత టైం వచ్చేప్పుడు శని మన మీద బాగా ప్రభావం చూపించి మనలో అంతఃకరణ శరీరం అనేది ఒకటి తయారు కావటం, అది పూర్తిగా డెవలప్ అవటం, దాంట్లో మళ్ళీ 6 రకాల పద్మాలు రావటం జరుగుతుంది. చక్రాలు కాకుండా పద్మాలు వస్తాయి. ఏ రకంగా సూర్యుడు వస్తే పద్మాలు వికసిస్తాయో అలాగా మనం ఈ సమానవాయువు పనిచేసేటట్టుగా మనం ప్రాణాయామం చేసుకున్న స్థితి చేరుకున్నప్పుడు మనలో అంతఃకరణ శరీర నిర్మాణం జరుగుతూ దాంట్లో పద్మాలన్నీ డెవలప్ అవుతూ వస్తాయి. ఆ పద్మాలన్నీ తెల్లగా ఉంటాయి. అలాగ చివరికి సహస్రారం కూడా ఒక పద్మంగా తయారయ్యి ఆ సహస్రారంలో శాశ్వతుడు, సనాతనుడు, ఆది మధ్యాంతరయుడు, గుణకర్మములు ఏమీ లేనివాడు అయిన పరమాత్మ సాన్నిధ్యం లభిస్తుంది. ఇక్కడ ఈ స్థితి తెచ్చుకొని అప్పుడు అమ్మవారిని ధ్యానించాలి. మనం చాలామంది చూస్తూ ఉంటాం శ్రీ సూక్తం సంపుడీకరణ చేసి చేసాం, శ్రీ సూక్తం అలా చేసాం, లేకపోతే అమ్మవారిని ఇలా కొలిచాం, మేము దేవి సప్తశతి చదివాం, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఎప్పుడైతే సమాన స్థితి వచ్చిందో, సమానవాయు స్థితి వచ్చిందో, అప్పుడు ఆ పద్మంలో అమ్మవారు ఆసీనులైనట్టు మనని అనుగ్రహిస్తున్నట్టు ఆవిడ అభయహస్తం మన శిరస్సు మీద ఉంచి మనని తన అనుగ్రహంతో ఉద్ధరిస్తున్నట్టు భావన చేస్తూ ధ్యానం చేసుకుంటారు. అలా చేసుకుంటూ ఉండగా ఉండగా ఏమవుతుందంటే పూర్తిగా మాయ నుంచి బయటపడతారు. మాయ నుంచి బయటపడిన వాళ్ళే గురువుల పని ఇది అని అర్థమవుతుంది. గురువు గారి మాటల్లో ఏమంటుందంటే, ఇవాళ నా గురువు కలిసిన తర్వాత ఇప్పటివరకు ఉన్న నా జీవితం అసలైంది కాదు, ఇదే నా అసలు జీవితం, ఈయనే నా అసలైన వాడు, ఇంతవరకు నాకు ఉన్న జీవితం కాదు అని ఖచ్చితంగా ఆయన మాయ కాకుండా మాట్లాడిన మాటలు ఈ రాశికి సంబంధించిన లక్షణాలను పూర్తిగా చెప్తున్నాయి. కాబట్టి మనందరం కూడా తులారాశికి సంబంధించిన ఈ ముఖ్య లక్షణాలన్నీ గుర్తుపెట్టుకుని మనలో ఈ రకమైన తులారాశికి సంబంధించిన సమానవాయువు పనిచేయాలి అంటే నేర్చుకోవాల్సిన ప్రాణాయామం చేసుకుంటే కనుక ప్రత్యాహారం కూడా వస్తుంది. ఆ తర్వాత ధ్యాన ధారణ సమాధులు వస్తాయి. ఈ ధ్యాన ధారణ సమాధుల్లో చివరిదైన సమాధి వచ్చినప్పుడు మన సహస్రారంలో చక్రం కూడా పద్మం అయిపోతుంది. సహస్రారంలో పద్మం వచ్చిన తర్వాత అక్కడ మనం ధ్యానం చేస్తే మనకు జరిగేది ఏంటంటే, మనలో ఉన్న ఒక సెంటర్, అదేంటంటే మూడు సెంటర్స్ చెప్పుకున్నాం, అదేంటంటే ఒకటి క్షరపురుషుడు, రెండవది అక్షరపురుషుడు, మూడవది పురుషోత్తముడు. క్షరపురుషుడు అంటే ఈ శరీరం క్షరపురుషుడు. మనం ఎప్పుడైతే ఈ బాగా చేస్తాం ఈ ఇప్పుడు చివరికి వచ్చేసాం, ఇంకా ఇప్పటివరకు బాగానే ఉందా? ఓ ఇది చెప్పక్కర్లేదు, ఇది చెప్పక్కర్లేదేమో, అందుకని ఈ క్షరపురుషుడు, క్షరపురుషుడు నేను అనే ధ్యాస నుంచి మనం నేను అక్షరపురుషుడిని అనే జ్ఞానంలోకి వెళ్తాం. అక్షరపురుషుడు అప్పుడు ఏమవుతాడంటే పురుషోత్తముడితోటి అనుసంధానం అవటం అనేది జరుగుతుంది. ఈ మొత్తం కూడా మనకు ఈ తులారాశిలో చెప్పబడిన విశేషణాలతోటి మనకు అర్థమవుతుంది. ఈ రకంగా మనం తులారాశిని బాగా స్టడీ చేసి అర్థం చేసుకోవడానికి భగవద్గీతలో 15వ అధ్యాయం, అలాగే 16వ అధ్యాయం, 13వ అధ్యాయం బాగా పనికొస్తే మీరు తర్వాత ఏం చేస్తారంటే 15వ అధ్యాయం చదవండి ఫస్ట్, అలాగే 16వ అధ్యాయం చదవండి. దాంట్లో నాకు ఇష్టమైన పద్ధతి ఏంటంటే దాన్ని దైవీ లక్షణాలన్నీ ఒకవైపు, అసుర లక్షణాలన్నీ ఒకవైపు రాసుకోవడం, మనకి ఏ లక్షణాలు ఉన్నాయి టిక్కు పెట్టుకోవడం. సపోజ్ దైవీ లక్షణాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, లేకపోతే అసుర లక్షణాలు ఉన్నాయనుకోండి, ఉంటే అవి లేకుండా చేసుకోవడం ఎలా అని ఆలోచించుకోవాలి. ఇది మనకు ఒక సెల్ఫ్ ఎనాలిసిస్గా పనికొస్తుంది. అలాగే ఈ మొత్తానికి మూలం ఎవరు? భగవంతుడు. మూలం ప్రకృతి అనుకుంటే దానికి కూడా మూలం భగవంతుడు. ఇందాక చెప్పుకున్నాం దత్తాత్రేయ స్వామి ఏమనేవారు, మూలానికి మూలాన్ని నేనండి, అందుకని ప్రకృతి ఏమైతే దానికి కూడా మూలం భగవంతుడు. ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూలం వరకు మనం వెళ్ళగలము. ఇదంతా కూడా మనకు ఈ తులారాశిలో వస్తుంది. అలాగే సృష్టి జరగక మునుపు ఉన్న తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు ఉన్నప్పుడు ఎలాగైతే నిశ్చలంగా నీరవ ప్రశాంత స్థితి ఉంటుందో అలాంటి స్థితి ఈ వ్యక్తికి కూడా వస్తుంది. ఎప్పుడంటే తులారాశి ప్రభావం బాగా ఉన్నప్పుడు ఏమి యాక్టివిటీ ఉండదు అక్కడ. ఎలాగైతే మనం ఒక బ్యాలెన్స్ పట్టుకుంటే ఇటు ఇటు రెండు ప్యాన్స్ కదలకుండా ఉంటే మధ్యలో ఉన్న పాయింటర్ ఉంటుంది కదలకుండా ఉంటుందో, అలాగ మనం ఆటో అంతర్ముఖం అయిపోయి ఏ పని లేకుండా అంటే సమానమై పనిచేస్తున్నదని దృష్టి మనకు తెలుస్తుంది. ఇది ఎంత చెప్పుకోవడంలో అసలు రహస్యం ఏంటంటే, అది ఇదివరకు చెప్పాను మీరు క్యాచ్ చేసేయట్లేదు, ఎవరికైతే ఊపిరి ఆగిపోతుందో వాళ్ళప్పుడు ఉండరు, వాళ్ళ బదులు వారిలో ఉన్న భగవంతుడు వారితో ఉంటాడు. మేము భగవంతుని చూడాలి ఎలాగా అంటే సో సింపుల్, ఇంతే. ఏముంది దాంట్లో? రోజు చక్కగా గాలి పీల్చడం, గాలి వదలడం, గాలి పీల్చడం, గాలి వదలడం, చాలా స్లోగా నెమ్మదిగా చక్కగా యూనిఫామ్గా చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు మీకు ఊపిరి అదే ఆగిపోతుంది అంతే. అలాగే ఇంకో పద్ధతి ఏంటంటే, మనం నామం చేస్తూ ఉంటే, అలాగే గాయత్రి జపం చేస్తూ ఉంటే మన మనస్సు దాంట్లో పూర్తిగా లీనమైపోవాలి అనే భావంతో చేస్తే మనస్సు లీనమైపోయినా కూడా ఊపిరి ఆగిపోతుంది. ఊపిరి ఆగిపోయినప్పటి అలా చేయడానికి ప్రయత్నం చేసినా కూడా మనస్సు లీనమైపోతుంది. ఈ దిస్ ఈజ్ ఈక్వల్ టు దట్ అనమాట, అంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మనకు లెక్కల్లో వస్తుంది. అలాగా మనసు లీనమైపోయినా ఊపిరి ఆగిపోతుంది, ఊపిరి ఆగిపోయినా మనసు లీనమైపోతుంది. ఎలా చేసినా కూడా మనకు సిద్ధించేది ఏమిటంటే అప్పుడు నేను నేను అని ఎవరైతే చెప్పుకుంటామో ఆ అసలైన నేను అయాం అంటే అర్థం భగవంతుడు. అప్పుడు భగవంతుడు ఉంటాడు. ఈ శరీరంతో సంబంధించిన ఏవి మనకు గుర్తున్నాయో అవన్నీ మాయమైపోతాయి, మాయమైపోయి సాక్షాత్తు భగవంతుడు ఆ క్షణంలో ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే సాధన చేసుకొని భగవంతుణ్ణి మీలోనే మీరు చూసుకోవచ్చు, ఎక్కడ వెతకలేదు. ఎప్పుడైతే మీలో మీరు భగవంతుణ్ణి చూడగలిగారో అప్పుడు బయటికి వెళ్ళి గుళ్ళో చూస్తే కూడా ఆయన కనిపిస్తాడు, లేకపోతే అక్కడ విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి ఏంటో నైవేద్యం పెడుతుందో తింటాడా అని ఎక్కడన్నా అని నవ్వు వస్తుంది. రకరకాల వ్యాఖ్యానాలు చేస్తాం, పైకి అనకపోయినా లోపల ఉంటుంది. అలా వ్యాఖ్యానించే వాళ్ళని చూసి కూడా నిజమే వీళ్ళు చెప్తున్నది నిజమేనేమో అని డౌట్ వచ్చేస్తుంటుంది, అంత బాగా చెప్తారు వాళ్ళు. అలాంటి డౌట్లే ఉండవు ఇంకా. ఎప్పుడైతే ఒకసారి మీలో ఉన్న ఆయన చూశారు, మీరే 100 మందికి చెప్పగలరు ఎస్ నేను చూశాను ఇలాగే ఉంటాడు, ఎస్ నేను ఆయన్ని అనుభవించి. ఆయన ఇప్పుడు మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మాస్టర్ ఆర్కే మీ అందరికీ ఎదురుకుండా అలా కనిపించేశారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఇంకా ఆ థ్రిల్లు లేకపోతే ఆనందం చెప్పలేము. అలాగా ఎప్పుడైతే మీలో మీరు ఆ భగవంతుని చూసుకున్నారో అది ఇంకొకళ్ళతో షేర్ చేసుకోవటం చేత కాదు, ఎందుకంటే అది బియాండ్ టర్మ్స్, బియాండ్ వర్డ్స్. అలాగా ఎప్పుడైతే జరుగు మనకు తెలిసిందో అప్పుడు మనం అష్యూర్డ్గా నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే భగవంతుడితో నేను ఒకటే, ఐఆమ్ విత్ ద డివైన్ ఒకటి, ఐఆమ్ వన్ విత్ ద డివైన్, ఐఆమ్ డివైన్. నెక్స్ట్ ఆ స్టేజెస్ అన్నీ కూడా మనం సాధించగలం. దీని అంతటికీ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా 15వ అధ్యాయంలో కొంత, 16వ అధ్యాయం మొత్తం, అలాగే 13వ అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగాన్ని కొంచెం చదువుకోండి. చదువుకుంటే మీ అందరికి కూడా మనస్సు లీనమయ్యే స్థితి కలగాలి. ఓంకారం చేసేటప్పుడు మీరు, అలాగే గాయత్రి మంత్రం చేసేటప్పుడు మీరు అనుకోవచ్చు, అమ్మా జగన్మాత నా మనస్సు నీలో లీనమైపోని. అలా చేస్తుంటే ఏమవుతుందంటే జపం ఆగిపోతుంది. జపం ఆగిపోతే మీరు కౌంట్ పెట్టుకున్నప్పుడు చేయకూడదు, ఇది కౌంట్ పెట్టుకోకుండా విడిగా 6 మాలలు చేయాలి, 10 మాలలు చేయాలి, గురువుగారు ఇచ్చారు 7 మాలలు చేయాలి రోజుకి అన్నప్పుడు నా మనసులో నీలో లీనమైపోవండి ఇంక మనం జపం చేయం. అది కాకుండా వేరుగా నా మనసు నీలో లీనమైనట్లుగా నీలమయ్యేటట్లుగా నాకు నీ అనుగ్రహాన్ని వర్షించు అని చెప్పి జపం చేయటం మొదలెట్టారనుకోండి, కాసేపు చేసేసరికి జపం ఆగిపోతుంది. జపం ఆగిపోవడం ఎందుకు అంటే మనసు లీనమైపోయిందని గుర్తు, అయ్యో జపం ఆగిపోయింది అని మళ్ళీ మొదలెట్టకూడదు. ఎంతసేపు ఆగిపోతే అంతసేపు దాన్ని అలా వదిలేసేయాలి. వదిలేస్తే అప్పుడు భగవంతుడు మీతో ఉన్నాడు. ఎంతసేపు మనసు లీనమైపోతే అంతసేపు మళ్ళీ ఏంటి మనం చేయడం మర్చిపోయామే అని గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ ఊపిరాటం మొదలెట్టి ఆయన పోతాడు, మనం ఉంటాం. అది సంగతి. దీన్నే నారదుడికి జపం చేసుకుంటున్నప్పుడు, ధ్యానం చేసుకుంటున్నప్పుడు పరమాత్మ కనిపించాడు, కనిపిస్తే అబ్బా కనిపించాడు అని చెప్పి గబుక్కొని ఆయన ఒక ఉదుటను లేచి ఆయన చూడబోయాడు. చూడబోయేసరికి ఆయన మిత్రుడు అయిపోయాడు. మిత్రుడు అయిపోయి నేను మీకు ఈ జన్మ కనిపించాను, నెక్స్ట్ జన్మ బెటర్ లక్ అన్నాడు. అక్కడ కథ అలా ఉంటుంది. అలాగే మనం కూడా మళ్ళీ మన మనసు ఎప్పుడు లీనమైతే ఉందో అప్పటి వరకు ఆయన మన దగ్గరికి రాడు. మనం ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో అప్పటి వరకు ఆయన మన దగ్గరికి రాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరందరూ చక్కగా సాధన చేసుకొని గురువుల ప్రణాళికని ఇంకా ముందర తీసుకెళ్ళడానికి కావాల్సిన జ్ఞానం, తీసుకువెళ్ళడానికి కావాల్సిన శక్తి, దానికి కావాల్సిన ఆరోగ్యం మీ అందరికీ సంపూర్ణంగా మీ అందరిలో పూర్తిగా నిండాలని, ఆయన అనుగ్రహాలు వర్షించాలని, జగన్మాత అనుగ్రహం వర్షించి అందరూ మాయలోంచి బయటపడాలని కోరుకుంటూ, మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫ్లో త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వీస్, మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్, మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హోమ్లెస్నెస్ అండ్ రిలీఫ్ స్పీచ్. I am connected with all the group of world servers and the masters standing behind. Swasti prajabhya parivala yantam yajena magyena mahim mahija o brahmane bhya subhamastu nityam lokas samastha sukhino bhavantu om shanti.